గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనం. జెర్మీయా 39:17. 39:17 యిర్మీయా గ్రంథం. యిర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనం. యిర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనంలో ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి స్పష్టమైన స్వరం, ఆ దేవుడు నేను నిన్ను విడిపించేదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగించబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఆయన ఏమంటున్నాడు చూసారా? దేవుడు అట మిమ్మల్ని వచ్చి ఏం చేస్తాడు? విడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, నీవు భయపడుచున్న మనుషుల చేతికి నీవు అప్పగించబడవు. ఎవరు ఏమైపోతుందని, ఎవరైతే తీసుకుంటారోనని, ఎవరైతే అడుగుతారోనని, ఎవరైతే ఇవ్వరేమోనని, ఎవరైతే చెయ్యరేమోనని, ఎవరు ఎవరైతే నేను భయపడుతున్నారో, ఏ పరిస్థితి అయితే నేను భయపడుతుందో, ఏ అనారోగ్యం అయితే నేను భయపడుతుందో, ఏ మరణం అయితే నేను భయపడుతుందో, ఏ ఆర్థిక వ్యవస్థ అయితే నేను భయపడుతుందో, ఏ సమాధానం లేని తరం అయితే నేను భయపడుతుందో, ఏ రూపాయలు, ఏ మనుషుల మాటలైతే నేను భయపడిస్తున్నాయో, ఆయన అంటున్నాడు, వాళ్ళ చేతుల్లోకి నువ్వు మాత్రము చిక్కిపోవు. నిన్ను ఆయన కాపుదలగా చేసుకుంటున్నాడు, నిన్ను ఆయన రక్షిస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఒకసారి మీ పక్కన చెప్పండి, నీవు చిక్కుబడవు, ఆ మనుషుల చేతికి భయపడదు, నీవు అప్పగించబడవు, నువ్వు విడిపించబడతావు. రిస్క్ చేయటానికి దేవుడు వస్తున్నాడని చెప్పు. బైబిల్ చెప్తుంది, చాలా మందికి తెలియని విషయం ఇది. ఆయన నీకు రిస్క్ చేస్తే ఎలా ఉండదు చెప్పండి? నీకేమన్నా ఇది ఆపరేషన్ థండర్ బోల్ట్ అనే బోర్డు పెడతాడనుకున్నారా? నీకెవ్వరికీ తెలియదు. కానీ ఆయన వచ్చి అన్సీన్ హోస్ట్, కనపడని అతిథిగా మీ కుటుంబంలోనే, మీ మనుషుల్లోనే, మీ సమస్యల్లోనే, మీ పరిస్థితుల్లోనే, మీ మధ్యలోనే ఆయన నిలిచి పనిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను అన్నిట్లో నుంచి తప్పించి విడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెబుదాం. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనం వినటానికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలోనికి నేరుగా ప్రవేశిద్దాం. మనం నేర్చుకుంటున్నాము, దేవుడు మనల్ని ఎందుకొరకు పిలిచాడు అనే విషయాలు మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా దేవుడు మనల్ని పరిచయం చేయడానికి పిలుచుకున్నాడు. రెండవదిగా మనము అర్పించబడటానికి, టు సాక్రిఫైస్, ప్రభు మనల్ని పిలిచాడు. మూడవదిగా మనము దేవునితో నడవడం, అంతేకాదు విజయవంతమైన గెలుపు కలిగిన జీవితం గెలవాలని ఆయన మనల్ని కోరుకున్నాడు. నాలుగవదిగా మనము ఆత్మీయ యుద్ధాలు చేయటానికి పిలువబడ్డాం. వీఆర్ కాల్ టు స్పిరిచువల్ వార్ఫేర్ మనం వింటూ ఉన్నాం. అయితే ఈరోజు మరికొంచెం లోతుగా, నిజంగా అసలు ఆ యుద్ధం అంటే ఏంటి, ఆ పోరాటం అంటే ఎలా ఉంటుంది అన్న విషయాల్లో మనందరికీ చాలా వివరణ దేవుడిస్తా ఉన్నాడు. దానిలో నుంచి కొంచెం ప్రత్యక్షంగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. మరి బైబిల్ చెప్తుంది, ఈ భూమి మీద మనుషుల దినాలన్నీ కూడా ఎలాంటివట? యుద్ధ దినాలే. యుద్ధ దినం నిశ్చయంగా నేను నీకు చేతులకు పోరాటం నేర్తానన్నాడు, నీ తలను కాస్తానన్నాడు, అన్ని విషయాల్లో నువ్వు గెలుపు పుట్టినట్టు నీకు సర్వంగా కవచాలని ఇచ్చానని కూడా బైబిల్ చెప్పింది. అంటే యుద్ధము తప్పనిసరిగా ఉంది, యుద్ధాన్ని మనం గెలవాలి, యుద్ధం మనము చేయాలి. ఒకసారి చెప్పండి, యుద్ధము నేను గెలవాలి, నేను చెయ్యాలి, ఖచ్చితంగా దేవుని సహాయం నాకు దొరుకుద్ది. ఆమెన్. ఎలా దొరుకుద్దో, ఎలా జరుగుద్దో ఆ విషయాలను మనం కొంచెం లోపలికి వెళ్తానికి ప్రయత్నించేద్దాం. ఇక్కడ ఎవరికైనా మాకు యుద్ధాలు ఉన్నాయనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీబడి, మాకు కూడా ఉన్నాయండి. లేని వాళ్ళు ఎవరున్నారు ఏంటి? ఒకసారి చెప్పండి, నాకు కూడా ఉన్నాయనే వాళ్ళు ఎవరున్నారు? ఒకసారి చెప్పండి, ప్రభు నాకు కూడా యుద్ధం ఉంది, నాకు సహాయం కావాలి, నేను గెలవాలి, నువ్వు మాత్రం గెలిపించాలి, నేను నాకు వల్ల కావట్లేదు, నువ్వే చేయాలి. ఆమేన్. మీ పక్కన చెప్పండి, యుద్ధం చేస్తాడు, నా మాట విన్నాడని. నా మాట విన్నాడు, దేవుడు నా పక్షం యుద్ధం చేస్తాడు. యుద్ధం ఎవరిదన్నాడు ఇప్పుడు? యుద్ధం యెహోవాది. ఆమేన్. సో యుద్ధం ఆయన చేస్తాడు. ఇప్పుడు మనమేం చేయాలి? ఊరకి నిలిచిని చూస్తే కొన్ని పనులు జరుగుతాయి. కొన్ని పనులు మరి 6 సార్లు తిరగండి, 7 సార్లు తిరగండి అంటే మరి తిరగాలి కదా. తిరగకుండా నేను లేదా నేను ఇంట్లో ప్రార్థన చేస్తాను, మీరు యుద్ధం చేసి గెలిపించండి అంటే అవుతుందా? కొన్ని పనులు మనం చేయాల్సిన ఉన్నాయి, ఎలా ఉంటుందో చూద్దాం. రైట్. యేసుక్రీస్తు వారు యుద్ధం చేయడానికి నేర్పరిచినటువంటి నూతన నిబంధన భాగాలు రెండు. న్యూ టెస్టమెంట్ లో ఫైట్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఫస్ట్ ఫైట్ నీ ఫ్లెష్, నీ శరీరం. మనందరికీ పెద్ద పోరాటం శరీరమే కదా. యుద్ధానికి పెద్ద రంగం ఎక్కడ ఉంది అంటే మన శరీరమే మనకి పెద్ద శత్రువుగా కనబడతా ఉంది, భయంకరమైన వేదన కలిగిస్తా ఉంది. ఈ శరీరాన్ని సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో మరొక శరీరాన్ని పెట్టాడు. ద వన్ బాడీ ఈజ్ యువర్స్, సెకండ్ బాడీ ఈజ్ హిస్. ఆయన శరీరము ఒక భాగము, రెండవది నువ్వు ఆయన శరీరంలో ఒక భాగం. అంటే మొదటిగా ఒక యుద్ధమేమో నా శరీరము, రెండవ యుద్ధము సంఘము. శరీరానికి సాదృశ్యంగా రెండు పార్ట్లు, ఒకటి నువ్వు అంటే నీకున్నటువంటి రక్తమాంసాలు కలిగిన శరీరం, రెండవది ఆయన యొక్క సంఘము. ఈ రెండు ప్రదేశాలలో ప్రతి ఒక్కరు కూడా యుద్ధం చేస్తూ ఉంటారు. అది ఎలాగో నేను మీకు వివరిస్తూ ఉంటాను, గమనించండి. శరీరము అనేటప్పుడు ఈ బాడీ దేనికోసం మనం, మొదటిగా బ్రతకడానికి, రెండవదిగా పని చేయటానికి, మూడవదిగా జీవించడానికి. నేను మీకు బ్రతుకు అనేటప్పుడు జీవము అనేటప్పుడు రెండు వేరువేరు విషయాలు, జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే నేను యాత్ర చేసిన దినాలు కొన్ని, బ్రతికిన దినాలు కొన్ని, జీవించిన దినాలు తక్కువ అంటాడు, అంటే డిఫరెన్స్ ఉంది. సరే, శరీరంతో మనం ఉండేటప్పుడు బ్రతకడానికి, పని చేయటానికి, జీవించడానికి, లేక యాక్ట్ అనడానికి, జీవించడానికి. అలాగే సంఘము కూడా ఇది మూడు పనులు చేయాలి. సంఘము తన ఉనికి కలిగి బ్రతకాలి, రెండు పని చేయాలి, సంఘములో పని చేయకపోతే కుదరదు, మూడోది జీవించబడి సంఘంగా మారాలి. ఎత్తబడేటప్పుడు లేవడానికి సిద్ధపడకపోతే అది మరణమైన సంఘం అయితే లేపాల్సిన పని ఉండడానికి, కాబట్టి జీవము కలిగిన సంఘంగా ఉండాలి. ఈ మూడు పరిస్థితుల్లో ప్రతి ఒక్క బాడీ, ప్రతి ఒక్క సంఘము ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఎలా ఫైట్ చేస్తుంది? ఒకసారి రోమ పత్రిక 12వ అధ్యాయము ఒక వచనాన్ని చూద్దాం. Romans 12:4-5 చదువుతాను, గమనించండి. Romans 12:4-5, Romans 12:4-5. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉన్నను, ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఇప్పుడు అర్థమైందా? అంటే ఒకే బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నట్లు డిఫరెంట్ బాడీస్ ఒకే పార్ట్ లో ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు వారి సంఘం ఒక సంఘము, ఒక శరీరము, రెండవది నీ శరీరం, రక్తమాంసాలు కలిగిన నీ శరీరము మరొక శరీరం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో జరిగేటువంటి అత్యుత్తమైన బ్యాటిల్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచిద్దాం. బాడీకి ఉండేటువంటి పరిస్థితులు, హ్యూమన్ బాడీకి మొట్టమొదటిగా వ్యాధి, డిసీజ్. శరీరానికి వ్యాధి వస్తుంది అంటే భయపడతారా లేదా? వ్యాధి, రకరకాల వ్యాధులు మన శరీరాన్ని ఏం చేస్తూ ఉంటాయి, నీ శరీరాన్ని నాశనం చేయడానికి వ్యాధి. రెండవది యాక్సిడెంట్, అకస్మాత్తుగా నీవు అనుకునని సమయంలో జరిగేటువంటి ఒక ప్రమాదం మన శరీరాలని పాడు చేయగలదా లేదా, నాశనం చేయగలదా లేదా, యాక్సిడెంట్. నంబర్ 3, సూసైడ్స్, సొంతంగా నాశనం చేసుకునేటువంటి ప్రభావం. నీ శరీరాన్ని, నీ ఆత్మ నీకు నువ్వే కాల్చుకుని లేక ఉరివేసుకుని సముద్రంలో పడి దేనికి ఎందుకు చేసి నీకు నువ్వు ఆత్మహత్య చేసుకోవటం. ఈ మూడు రకాలు నీ సొంత శరీరానికి హాని చేసుకోగలవు. ఒకటి వ్యాధి, రెండు ప్రమాదం, మూడు దాన్ని సూసైడ్స్ అని చెప్దాం. మూడు, సంఘానికి కూడా ఇదే మూడు రకాల ప్రమాదాలు ఉన్నాయి. క్రైస్ట్ బాడీ కూడా ఇదే మూడు రకాలు. మొట్టమొదటిది పాడు చేయడం, సంఘాన్ని పాడు చేయచ్చా లేదా ఒకసారి చెప్పండి నాతో, హలో, పాడు చేయగలవా లేదా? ఆ బ్రహ్మాండం పాడు చేయచ్చు. నంబర్ 2, నాశనం చేయగలవా లేదా? పాడు చేయటం వేరు, నాశనం చేయటం వేరు, నాశనము చేయట. మూడవది దాన్ని తొలగించేయటం. అసలు ఈ ప్లేస్ లో చర్చ లేకుండా చేయగలవా లేదా? తొలగించగా. ఈ మూడు రకాల యుద్ధాలు కూడా సామాన్యమైనటువంటి సంఘానికి ఈ మూడు రకాల పోరాటాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ పోరాటాలన్నీ తప్పనిసరిగా ఆత్మీయ యుద్ధాలు చేయడానికి మనం పిలువబడ్డాం కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పని ఉంది. 2 కొరింథీయుల 2:11 2 కొరింథీయుల 2:11 ఆఖరి భాగంలోకి వస్తున్నాను నేను, లాస్ట్ పార్ట్. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాదు. సాతాను తంత్రాలను మనము ఏం కాదు, అంటే మనకి తెలిసాలా అక్కర్లేదా? తెలియాలి. ఇక్కడ చాలా మందికి నిజంగా మీరు సాతాను తాలూకా తంత్రాలు, వాడు ఎలాంటి ప్రయోగాలు చేస్తాడో మీకు ఎంతమందికి తెలుసు అని అడిగితే బహు తక్కువ మంది చెప్తారు మాకు ఈ విషయాలు తెలుసండి, లేకపోతే కొన్ని విషయాలు మాకు తెలుసండి అని. మరి ఎక్కువ మందికి తెలియని పరిస్థితులే ఉంటాయి. అయితే ఎలా ఉంటాయో ఆ విషయాలను ఒకసారి జ్ఞానంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. నేను మీకు ఒక వస్తువు చూసినప్పుడు మీరు దాని గురించి ఏమనుకుంటున్నారో మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. ఐటమ్ నంబర్ 1, వెరీ గుడ్. ఎక్కడ కడతారు? దిష్టికి కడతారు. ఎందుకు కడతారు? మళ్ళీ చెప్తున్నాను, దిష్టి అంటే ఏమిటి? దిష్టి అంటే దయ్యాలు అంటున్నారు చిన్నపిల్లలు. మీరేమనుకుంటున్నారు? ఈ ఇంటి మీద చెడు దృష్టి, అది చెడు దిష్టి, అది వికృతి. దృష్టికి వికృతి, దిష్టి దృష్టి మళ్లించడానిక, దృష్టి తప్పించడానిక, దృష్టి ఇక్కడ తీసేసుకోవడానిక అదనమాట. ఇది పడితే ఏమవుతుందట, దృష్టి దీనికి తగులుతుందట, మనకి తగలదంట, ఇంటికి తగలదంట. అందుకని గుమ్మానికి కడతా ఉంటారు. మీ ఇంటి కట్టుకోవచ్చా? క్రైస్తవులు ఇంటి కట్టుకోకూడదా? హలో, ఏం తప్పేముంది? అందరూ మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీ మాటలు వాళ్ళ మీద పడకలు ఉండడానికి, మీ చూపు మీ మీద పడకలు ఉండడానికే కదా గట్టాను అన్నారు. కట్టకూడదా? ఏమంటే రాజు గారు కట్టకూడదా? చాలా మందికి ఎందుకు కడతారు అనే దానికన్నా కడితే ఏదో శుభం జరుగుద్దు అనే ఒక సంతోషం, ఒక నష్టం కలగదు అనే ఒక రకమైన ధైర్యం వీటి మీద ఆధారపడి ఉన్నారు. ఒకవేళ మీరు పొరపాటున తెల్లవారు లేచేటప్పటికి మీ ఇంటికే కనుక ఇది కట్టి ఉంటే ఏం చేస్తారు? మీరు తీసి పారేయగలరా? అంత ధైర్యం ఉందా? అంత ధైర్యం ఉన్నాదా? దమ్ము ఉందా? పోనీ తీసేయగలరా? ఓకే, కట్టి కట్టేటి పోనండి, అది గుమ్మానికే ఉంది. మన గుమ్మం మీద ఇన్స్ట్రక్టర్ ఎప్పుడూ కలిగి కలిపేసి రాసేసాం, ఏం పర్లేదు, ధైర్యంగా ఉండేవాడు ఎవడో ఉన్నాడు ఇక్కడ. హలో, మీకు ప్రభువు ఉన్నాడన్న విషయం మీకు తెలుసు. ఓకే, మీరు నమ్మట్లేదు. తెల్లవారుజామున మీరు లేచి మీ గుమ్మంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ గుమ్మం ముందు ఇవే మూడు రకాలుగా పడేసి ఉన్నాయి. హే, ఏసునామంలో దీన్ని తొక్కుతున్నానని వెళ్ళేవాడు ఎవడో ఉన్నాడా? ధైర్యం ఉందా? విశ్వాసం ఉందా? మాట్లాడలేమండి, ఒక చెయ్యి ఎత్తుంది, ఎవరన్నా ఎక్కడన్నా కనపడితే వాళ్ళు తీసుకెళ్ళండి, వాళ్ళ అడ్రస్ను ఫోన్ నెంబర్లు పుచ్చుకోండి. ఎందుకు ఇంతమంది ఇక్కడ 200 మంది ఉండి ఎవరు చెయ్యత్తు పోవడానికి ఉద్రెత్తడానికి కారణం ఏంటి? మనకి ఎందుకు లే గొడవ, అంతేనా కాదా? ఏమో తొక్కితే ఏమన్నా వెనకత్తలా వస్తాయేమో, ఇంకా అవి పట్టుకుంటే ఎక్కడ లేని మనకేమన్నా అడ్డుకుంటుయేమో. ఇవన్నీ మీకేం జరుగుతున్నాయి? నిజం అబద్ధాలా? ఇవన్నీ అపోహలా నిజాలా? అపోహలని మీరు చెప్పినా కూడా మరుసటి రోజు ఈ కనిపిస్తే ఏం చేస్తారు? ఏమండి ప్రార్థన చేసుకుని తీసేద్దామని చెప్పి ఆ రోజు ఫాస్టింగ్ నుండి తీసేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారా? ఫాస్ట్ ఫోన్ చేస్తారా? ఎవరు ఫోన్ చేస్తారు? అది మీరు పోయి మీ బాగుండాలి, మీ పాస్టర్ పోయినా బాగలేదు. ఎంత స్వార్థపు క్రైస్తవ సంఘం పిల్లరా! పాస్టర్ గారు మళ్ళీ వచ్చేటప్పుడు ఉపవాసం ఉండరండి, మీకు సేఫ్టీయా పాస్టర్ సేఫ్టీయా? ఏదో మొత్తం నువ్వు అవలం కదా, మళ్ళీ వస్తాను నీ దగ్గరికి, ఇవి చూపిస్తాను. మొట్టమొదటి ఏంటంటే ఇగ్నోరెన్స్, ద సిన్, ద బ్యాటిల్ ఆఫ్ ద డెవిల్. సాతాను తాలూకా మొట్టమొదటి యుద్ధము క్రైస్తవుడితో ఎక్కడ చేస్తాడో తెలుసా? నీ తెలివి తక్కువతనం మీద చేస్తాడు. దట్ ఈస్ మొదటి దాడి. ఆత్మీయ జీవిత భ్రష్టత్వంలోనికి నిన్ను పాడు చేసే సాతాను యొక్క శోధన ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే, తెలుసుకోకలేకపోవడం, గ్రహింపు లేకపోవడం, మూర్ఖంగా ఉండడం, దాని గురించి తెలివి కలిగి ప్రవర్తించకపోవడం. నేను ఇప్పుడు మీతో ఛాలెంజ్ చేసినప్పుడు చిన్న నిమ్మకాయలే కదా, చిన్న మిరపకాయలే కదా, ఏముంది దీనిలో అని ఎవ్వరు అనట్లా. దిష్టికి పెడతారని, దాన్ని ముట్టుకుంటే జరుగుద్దని, తెల్లవారి కళ్ళ ముందు కనపడితే ఏమైనా భయం ఉంటుందని, ఎవడన్నా కొంచెం కోడుకుంటూ కూడా ఎవడన్నా పడగొట్టాడు అనుకోండి, ఇంటి ముందు అయ్యిందే ఇక ఇల్లు ఎత్తుక్కుంటాం, వెళ్ళి నెక్స్ట్ ఇల్లు ఎందుకో, కొత్త ఇల్లు ఎత్తకొద్దు, ఈ ఇంటికి చేరబట్టిందని. ఇంకా ఆ రోజు అదే రోజు నీ కుక్కర్లో సేఫ్టీ వాల్వ్ పోద్ది, నీ గ్రైండర్ బటన్ ఊడిపోద్ది, అదే రోజు నువ్వు మిక్సీ వాటర్ వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళగానే ఆ స్విచ్ ఊడిపోయి కనబడిపోద్ది, ఇంకా రాత్రి నీకు నిద్ర పట్టదు. ఏమైంది? సాతాను దాడి మొదలెట్టాడు. ఈ గుడ్డు పడింది, నిమ్మకాయలు ఉన్నాయి, మిరపకాయలు కూడా ఉన్నాయి. ముందు రోజు రాత్రి పాస్టర్ గారు నిన్ను తప్పిస్తానన్నాడు వాక్యంలో, అంటే ఏదో వస్తుందని దేవుడు ముందే చెప్పినట్టున్నాడు మా పాస్టర్ గారికి, అంటే వచ్చేసింది. కాబట్టి ఇందుకైనా మంచిది మనం కొత్త ఇల్లు ఎత్తుకుంటే బెటర్. వెరీ గుడ్. నీ ఇగ్నోరెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దామా. పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం 45:20 ఆయన చెప్పిన మాట, నిన్ను ఏడిపించే మాట అది. యెషయా గ్రంథము 45:20 45:20 యెషయా గ్రంథం. కూడిరండి జనంలో, ఒక దేశం కూడిరండి, అందరు కలిసి రెండు 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 అని పిలుస్తున్నారు. కూడిరండి జనములలో
తప్పించుకుని వెళ్ళిపోతున్న వాళ్ళారా
దగ్గరకు వచ్చి కూర్కోండి,
తమ కొయ్య విగ్రహమును మోయిచు రక్షింపరేలే దేవతలకు మొర్రపెట్టు వారికి తెలివి లేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయండి. మొర్రపెట్టు వారికి ఏం లేదంట, వాళ్ళకి తెలివి లేకపోవటం వలన వాళ్ళని ఎవరైతే రక్షిస్తారు అనుకుంటున్నారో, ఏదైతే రక్షించగలదు అనుకుంటున్నారో దాని దగ్గరకు వెళ్ళి మొరుతున్నారు, దాన్ని పట్టుకుంటున్నారు. ఇది అంటించుకునే ఇది కట్టుకునేటువంటి ప్రజలు ఏం ఆలోచిస్తూ ఉంటారు, సమస్య మీ దగ్గరికి రాకుండా ఇవి తప్పించగలవు. ఏమండి, ఇది ప్రకృతిలో వస్తువునా కాదా? తింటే నిమ్మకాయ, కూరలు వేసుకుంటే పచ్చిమిరపకాయ, దీనిని ఇంక తేడా ఏముంది? కానీ ఇది ఒక విగ్రహంగా చేసుకుని దీనిని నమ్మడం ద్వారా వాళ్ళు ఆలోచిస్తున్నారు తెలివి లేక. నీకు తెలివి ఉందా లేదా? మరి అలాంటప్పుడు దీన్ని తీయడానికి నీకేమి, ఇది నీ ఇంట్లోకి వెళ్ళి కూరలు వేసుకోవడానికి నీకేం ప్రమాదం? ఎందుకు ధైర్యం లేదు? చెప్తున్నాను కదా, వాళ్ళకేమో తెలివి లేక గుడ్డితనం అయిపోయింది, నీకు తెలుగుని గుడ్డితనం అయిపోయావు. ఏదో భయం, ఏమిటో భయం. ఒకసారి చూశాను నేను మా గ్రామంలో నుంచి వచ్చేస్తా ఉంటే ఒక కుండ పెట్టి, కుండ పెంకు లాంటిది ఒక పెద్ద మూత, దానిలో ఒక పెద్ద కొబ్బరి బొండం, ఒక అట్టిపళ్ళు పేడ, దానికి మరికొన్ని పళ్ళు, ఒక చిన్న జాకెట్ ముక్క అట్లు పెట్టున్నాయి. నేను అటు నుంచి వస్తూ వస్తూ చూశాను, ప్రేయర్కి వెళ్తున్నాను, ఏది పెట్టినట్టున్నారు, సరే వచ్చినట్టు చూద్దాం ఉంటూ పట్టుకెళ్ళాలనుకున్నాను. వెళ్ళిపోయాను, ప్రేయర్ అయిపోయింది, అటు నుంచి వచ్చేటప్పుడు దాన్ని చూసి అది సైకిల్ ఆపాను. అది అక్కడికి వెళ్తుంటే అందరూ నాకు ఇష్టం వస్తున్నారు, సైకిల్ మీద వెళ్ళిపోతున్న వాళ్ళందరూ, ఏంటి పాస్కర్ ఇక్కడ ఆగి వెళ్తున్నాడు ఏంట్రా, అక్కడ కనపడుతున్నాయి నాకు, ఎవరు కాదు చూస్తారు చూడకుండా వెళ్ళిపోతున్నారు అటు. అక్కడ ఏమంటారంటే గుండాలు అంటారంటే ఒక సమాధుల లాంటివి పాతి అక్కడ పెట్టుంటాయి, మూడు నాలుగు పట్టుంటాయి, దాని మీద పెట్టుంది ఇది. సరే అక్కడికి వెళ్ళి ఆ కొన్ని ప్లేట్ బలం పడింది, నాకైతే కుక్కకి అన్నం పెట్టని బంద్ వద్దని ఆ ప్లేట్తో సార్ పట్టుకుని నేను సైకిల్ తొక్కుంటూ వచ్చేస్తుంది. ఊర్లో ఎవరితో చెప్పారు, గుండం మీద పెట్టిన పాస్కర్ పట్టుకెళ్ళిపోయింది. నేను అప్పటికే పట్టుకొచ్చేయడం, కొబ్బరి బొండం కొట్టేసుకుని తాగేయడం, దానిలో పదార్థాలు అందరికి పనిచేసుకుని తినేయడం జరిగిపోతున్నాయి. ఆవిడ వచ్చింది, పాస్కర్ మీరు పట్టుకొచ్చారట, ఎందుకు ఇచ్చారండి, ఇంకేమన్నా ఉందా, ఏముంది అక్కడ, ఏముంది అని అంటే ఆ కిందన సమాధి ఉందండి, సమాధులు ఎముకలు ఉంటాయి, ఏముంటుంది దానిలో అని అంటే దాని శక్తి ఉందండి. శక్తి నా దగ్గర పెద్ద శక్తి ఉంది, మీరేం భయపడకన్నాను. ఆవిడ అయ్యో తేకూడదండి, ఏమవుతుంది, అరిష్టం పడుతుందండి ఎవరికి, నీకా నాట నీకే, అయితే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళిపో. మరి ఈ రోజు నేను బతికే ఉన్నాను, బాగానే ఉన్నాను, తిన్నట్టుగా తినడం బాగానే ఉన్నారు, నిమ్మకాయలు రసం తీసుకుని అందరూ బాగున్నాం, ఏమి ఎవరికి కలగలే. కానీ చాలా మందికి ఒక అపోహ, ఒక రకమైన భయము, తెలివి లేదు, అవి వాళ్ళని రక్షిస్తుంది విడిపిస్తారు అనుకుంటున్న ప్రజలకి ఈ రోజు క్రైస్తవులైన మీకు ఏమాత్రం తేడా లేదు. ఈ రకమైన పరిస్థితుల అపవాది యొక్క దాడిని, ఇగ్నోరెన్స్, నీలో తెలివి లేకపోవటం వల్ల మనం చేస్తున్నటువంటి పనులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రకృతిని, రాళ్లను, బొమ్మలని, వాటి నుంచి వచ్చిన అవశేషాలను వీటిని ఆరాధిస్తున్నారు, తెలిసి కావచ్చు తెలియకపోవచ్చు. ఇంకొంచెం ఒక అడుగు ముందుకేస్తే ఇలాంటి పరిస్థితులను మాత్రమే కాక వ్యక్తులను కూడా ఆరాధించే వారుగా వాళ్ళు తయారైపోతారు. తెలివి లేక, ఏం లేక, మళ్ళీ చెప్పండి, నేనేమంటానంటే తెలుసుకోలేక, మళ్ళీ చెప్పండి, తెలివి లేక, తెలుసుకోలేక, తెలివిండి తెలుసుకోలేక, ఏదో తేడా. క్రైస్తవులకేమో తెలివిండి తెలుసుకోవాల్సిన జ్ఞానం లేదు, వాళ్ళు దాని కొరకు ఇష్టపడట్లేదు. యేసు ప్రభు వారు ఒక చిన్న విషయాన్ని మనతో మార్చి చెప్పారండి, 5:21. ఈరోజు దయచేసి దేవుని యొక్క వాక్యం వింటున్న వారు ఏ రకమైన అపార్థాలకు తావివ్వకుండా నీ హృదయంలోనికి చోటివు. దేవుని వాక్యం అది రెండు చెలు కలిగిన పెద్ద ఖడ్గము, నీ లోపలికి దూసుకుపోని, ఎక్కడ ఎక్కువ తక్కువలు కలిగిన వాటన్నిటినీ చెక్కిపడి. 5:21 కళ్ళు నుండి చూడకయు, జర్మియా 5:21 కన్ను నుండి చూడకయు, చెవు నుండి వినకయు, ఉన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినండి. ఎవరి గురించి చెప్తున్నాడండి? హలో, యిర్మీయా ప్రవచనం ఇజ్రాయెల్ గురించి వచ్చే కదా, ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ఆత్మీయ ఇజ్రాయేలేరా, కన్ను నుండి ఏటో నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి, ఎవరు కళ్ళు మీకండి. అందరూ నా వైపు చూడండి, కొంతమంది కళ్ళు మూసేస్తున్నారు. బాబో ఇది తెచ్చాడండి ఈయన ఇక్కడికి, ఇది చూడగానే కొంతమందికి తలనొప్పి వచ్చేదండి, కొంతమందికి వాంతులు అయిపోతాయి, వికారం అయిపోతూ ఉంటుంది, విగ్రహం నా చూడగానే ఇంట్లో నుంచి బయటకు రాగానే వాళ్ళకి ఏదేదో అయిపోతా ఉంటుంది. ఏముంది ఇందులో, హలో, ఇది ఎక్కడ కడతారు, నేను ఏం చేద్దాం అనుకోండి, ఇక్కడ సిలువు బొమ్మేసి మన ఇంటికి కడదాం అనుకున్నాను. సిలువు కడదాం, ఎవరిది సిలువు కడితే ఎవరు గుర్తు? క్రైస్తవు గుర్తు. సో పెట్టుకుందాం. ఇప్పుడు కళ్ళు నుండి చూడలేని వాళ్ళు ఇక్కడ ఉన్నారు, దీన్ని చూడడానికి భయపడుతున్న వాళ్ళు. చెవులు నుండి వినలేరు, నా మాటలు వినపడట్లేదు మీకు. ఏమిటి మీ భయము? మూఢత్వం అంటే తెలుసుకొనితనము, తెలుసుకుని కూడా ఒప్పుకోనితనము. భయము అనే రకమైన ఒక ఆలోచన క్రింద దేవుని యొక్క శక్తిని మీరు విశ్రమించలేక, ఆయన సర్వశక్తినితో పాటు మీరు ఉంటున్నారనే ధైర్యాన్ని కలిగి ఉండలేక అనేక సందర్భాల్లో మనుషులు భయపడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, దేనికి నువ్వు ఎక్కువ భయపడతావు? ఐటమ్ నంబర్ ఏ, నిమ్మకాయలు మిరపకాయలు. ఐటమ్ నంబర్ బి, ఈ బొమ్మ. దేనికి ఎక్కువ భయపడతారు? హలో, దీనికే కదా. ఏం చెప్తే ఏమో దాన్ని భయపడుతున్నారా? ఏదో చెప్పండి. బియే కదా, ఈ బొమ్మే కదా. దీనికి అంత సీనియారిటీ ఏమి ఇప్పుడు నీకు అనిపించట్లేదు. అంటే దీనికన్నా ఇది చాలా తీవ్రమైనది. మట్టిని ఆరాధిస్తున్నారు వీళ్ళు. మట్టిని, ఇది ప్రకృతిలో ఒక కాయలను, ఒక విత్తనాలకు సంబంధించినటువంటి వాటిని ఆరాధిస్తున్నారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే, కన్ను నుండి కూడా చూడలేక, చెవు నుండి కూడా వినలేక, మూఢత్వం కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసము ఇదే పనులను వెంబడిస్తుంది. రుజువు చేయమంటారా? చూపిస్తా. ఈ ఇగ్నోరెన్స్ ఈ రోజు నీ జీవితంలో సాతానుతో యుద్ధం చేయమని దేవుడు చెప్తూ ఉంటే, ఎంతసేపు ఇలాంటి బొమ్మలు కనపడితే కళ్ళు మూసుకోవడం, అలాంటి గుళ్ళు కనపడితే అమ్మో దేవుడు స్తోత్రం, రక్తం వేసి వెళ్ళిపోవడం, ఎక్కడైనా ఊరేగింపులు జరుగుతుంటే అలాంటి పనులు ఎక్కడైనా కొడుతుంటే ఆ మీరు చెవులు గట్టిగా మూసేస్తూ స్తోత్రం. ఈ ఎర్రి వేషాలు ఎన్ని వేసినా నీ గురించి ప్రభు ఒకటే అనుకుంటాడు, నువ్వు చేసే పనులన్నీ అవి తెలియవా? ఏమిటి నువ్వు చేయాల్సిన పనులేంటి, నువ్వు చేస్తున్న పనులేంటి? ఒక్కసారి ఆలోచిద్దాం. నేను మిమ్మల్ని రుజువు చేస్తానని చెప్పాను కదా, దయచేసి హృదయంలోనికి దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా వెళ్ళనివ్వండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది. ఈ కల్వరి భూమి అంటే ఏ భూమి? కల్వరి భూమి అంటే యేసు క్రీస్తు వారు మరణించినప్పుడు ఏ ప్రదేశం అయితే ఉందో, గొల్గొతా అనే ప్రదేశాన్ని కల్వరి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ కల్వరి భూమి, 1000 రూపాయలు మీరు పెట్టుబడి పెడితే మీకు 100,000 రూపాయల సమస్య తీరిపోద్ది. పెడతారా? ఏం వినపట్లేదు ఎవరికి? 1000 రూపాయలు మా భూమి మీద మీరు పెట్టుబడి పెట్టండి, స్థలం కొనండి, జాగా కొనండి, లేదా మేము కొంటున్నాం దానిలో మీరు 1000 రూపాయలు భాగస్వామి కావండి, మీకు 100,000 రూపాయల సమస్య తీరిపోద్ది. మీకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను. మా దగ్గర ఒక SFT ఖరీదు, ఒక స్క్వేర్ ఫీట్ ఖరీదు సుమారు 5000 రూపాయలు అవుతుంది. కాబట్టి మీలో ఒకరు కానీ, ఇద్దరు కానీ, కుటుంబంలో కానీ, పెళ్లి కావాల్సిన గారు కానీ, ఉద్యోగం కావాల్సిన వారు కానీ దాన్ని స్పాన్సర్ చేసినట్లయితే మీ జీవితంలో సమస్య తీరిపోతుంది. పెడతారా పెట్టరా? ఓకే, మీకు అల్లి మళ్ళీ అర్థం కాలేదు. మా దగ్గర ఉన్నటువంటి స్కీముల్లో చిన్నపిల్లల భాగస్వామ్యం దగ్గర నుంచి, అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు, కొంచెం పెరిగితే చిన్నపిల్లలు, ఇంకొంచెం పెరిగితే యవనస్తులు, ఇంకొంచెం పెరిగితే వివాహం కానివారు, ఇంకొంచెం పెరిగితే వృద్ధులు, ఆ తర్వాత చావుకు సిద్ధంగా ఉన్నవారు, ఎవరికైనా మా దగ్గర భాగస్వామ్యం పథకం ఉంది. మా గోపురంలో మీరు కనుక కొంత డబ్బులు పెట్టుబడి పెడితే మీ గురించి దివారాత్రాలు మా పాస్టర్ల బృందం ప్రార్థన చేస్తా ఉండదు, మేము దేశాలు తిరుగుతూ ఉంటాం, తప్పక మీ గురించి ఎక్కడున్నా విజ్ఞాపనలు చేయగలం, దేవుడు మీ ప్రార్థనలకు ప్రతిఫలమిస్తాడు. మా స్కీముల్లో చేరగలరా? చేరరా? మీకు ఇక్కడ కనపడుతున్నట్టుంది చెవులుండి. ఓకే, వెరీ గుడ్. ఇది కూడా కాదు, నేను మళ్ళీ మీకు ఇంకో విషయం మీకు సరిగ్గా అర్థం కాలేదు, ఇంకో స్కీమ్ చెప్తాను. 2000 రూపాయలతో ఒక ప్యాకెట్ ఉంది, దానిలో జెరూసలేం మట్టి ఉంటుంది, జోర్దాను నీళ్లు ఉంటాయి, ఒలీవ్ నూనె ఉంటుంది, ద్రాక్ష రసం ఉంటుంది, అంజూరపు మొక్క ఉంటుంది. దాని వెనక దేవుని పవిత్రమైన పాదాలు నడిచిన ఎప్పుడు అయినప్పుడెప్పుడు నడిచిన భూమిలో ప్రార్థన చేసినటువంటి భూమి. ఈ ప్యాకెట్ మీరు కొన్నట్లయితే దేవుని యొక్క పరిపూర్ణ దీవెనలు ఇంట్లోకి వచ్చేస్తాయని చెప్తాడు ఆయన. ఇంట్లోకి వచ్చేస్తాయి ఆ ప్యాకెట్తో పాటు. పెడతారా పెట్టరా? చెవు నుండి వినలేని వారా, కళ్ళు నుండి చూడలేని మూర్ఖులారా, తెలివి తక్కువ మూర్ఖులారా, ప్రభు చెప్తున్నాడు. అపవాది యుద్ధాలు చేయటానికి మీరేమి సాతాను పక్షంగా వెళ్ళి చేతబడ్డ పక్కన కూర్చోవద్దు. నీ కొంపలోకి అలాంటి లక్షణాలు కలిగిన మనుషులు నేరుగా చేరుతున్నారు, ఏ పద్ధతిలో కానీ చూసుకో. ఈ మధ్య ఒక పాస్టర్ గారు నాకు వచ్చారు, ఆయన ఒక మాట చెప్పారు, పాస్టర్ గారు ఈ ఉంగరం మీకు తెలుసా అన్నాడు. ఏం ఉంగరం అండి అని? నవరత్నాల ఉంగరం అండి అని. నవరత్నాలు ఇన్నానండి. అంటే నవరత్నాలు అంటే ఏముంటాయి తెలుసా? నేను చెప్తాను అండి, కెంపు, భూమిరికము, పచ్చ, నిత్యము, నీలము, రత్నము, పగడము, వజ్రము, పుష్యరాగం. ఈ 9 రత్నాలు ఒక బంగారానికి అతికినటువంటి ఒక ఉంగరం. రైట్ రెవరెండ్ గారు ఎడమ చేతి పెట్టుకున్నారు, రైట్ రెవరెండ్ విశాఖపట్నానికి. ఆ ఉంగరం గురించి ఆయన ఎంత గొప్పగా చెప్పారంటే, పాస్ గారు ఈ ఉంగరం కనుక ఎవరైనా ధరిస్తే సేవ ఇలాగైపోద్దన్నాడు. ఎలాగా ఇలా తిరిగిపోద్దండి సేవ అంటే ఏమవుద్దు పాస్టర్ గారు, ఏమవుద్దు అంటారా, మీ స్థలం ఇరుకైపోయింది విశాలం అయిపోద్ది అన్నాడు. ఎలా అయిపోద్దండి, అదంతే అయిపోద్ది అంతే. ఏడుసరి నవరత్నాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, కేటీఆర్ జ్యువెలరీ టీవీలో జమీ టీవీలో వస్తారు కదా, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఇది పుటం వేశాము, ఇది అమెరికా నుంచి వచ్చింది, ఇది జర్మనీ నుంచి వచ్చింది, ఇది కాబూల్ నుంచి వచ్చింది అని ఏమో చెప్తాడు. ఈయన ఏం చెప్పాడు తెలుసా, ఆ పాస్టర్ గారు చెప్పిన విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఏడుగురు పెళ్లి కాని పెద్ద పాస్టర్లు 7 వారాలు ప్రార్థన చేసి 7 వారాలు ఉపవాసం ఉండి 7 దేశాల్లో ఉండి వాళ్ళు సిద్ధపరిచిన ఉంగరం అంట. సమస్యలు ఎలా తీరిపోతాయి, 1 కోటి రూపాయల అప్పులు తీరిపోదు పాస్టర్ గారు అన్నాడు. ఆయన ఎవరికైనా కావాలా, అడ్రస్ ఉంది, నేను తెప్పిస్తాను పోనీ, ఆలివ్ గ్రీన్ గారు రికమెండేషన్, ఏ సుమత్రా గారు చెప్తే కొనలేదు మనం, అలాగే చెప్తాం, నేను చెప్తాను, కమాన్ రండి కొనండి, ప్రజలందరూ మోసపోతున్నారు. ఆడెవడో ధనలక్ష్మి యంత్రం, ధనలక్ష్మి యంత్రం, హనుమంతుడి యంత్రం, ఆ కుబేరు యంత్రం అంటే పరుగులు పెట్టినప్పుడు క్రైస్తవ ఉంగరానికి ఎందుకు తిరిగెత్తరు, అందుకు ఒక పెద్ద పాస్టర్ గారు చేసిన ప్రణాళిక ఇది. సో ఉపయోగపడదు సుమా, దాంతోపాటు మీకు బైబిల్ ఫ్రీ కూడా ఇస్తున్నాడు. ఖరీదు నన్ను అడక్కండి, అది మీరు ఎవరైనా కొంటాను అంటేనే నేను రేట్ చెప్తాను, లేదా చెప్పను. రెండవ విషయం అర్థమైందా, ఇది కూడా మీకు అర్థం కాదు, మళ్ళీ చెప్తాను. 21 రోజులు ఉపవాసం ఉండి, 21 రోజులు ప్రార్థనలు వాక్యాలు చెప్తూ మీటింగులకు తిరిగి, 21 రోజులు ఒంటరిగా రాత్రులు గడిపి ప్రార్థన చేసినటువంటి ఒక చీఫ్ ఉంది. ఈ కచ్చీఫ్ ఎక్కడ చేస్తే అక్కడ స్వస్థతలు, విడుదలలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. ఎవరు ఇవ్వలేదా, అర్థం కావట్లేదు కదా నా మాట, ప్రయత్నించేయండి, నేను చెప్తానే ఉంటాను కొన్ని, అలా అర్థమైందా. ఈ కచ్చీఫ్ మీద పాస్ గారు యొక్క సంఘం యొక్క ముద్ర కూడా ఉన్నాయి. ఆ పేరు చెప్తే దయ్యం వెళ్ళిపోద్ది అంతే. ఏ పౌలు నడికట్లు తీసుకెళ్తే విడిపోలేదా, మా పేతురు నీడపడి దెయ్యాలు వెళ్ళిపోలేదా, ఆ తర్వాత ఇంకెప్పుడు వెళ్ళలేదని బైబిల్ చెప్తుంది. వీళ్ళకి వెళ్తాయని దేవుడు చెప్పాడేమో. కోట్ల వ్యాపారం జరుగుతుంది ముసుగులో క్రైస్తవ సంఘాల్లో, కళ్ళుండి కనపడక, చెవులుండి వినపడక, దిస్ ఈజ్ నాట్ యువర్ ఇగ్నోరెన్స్, నీకు తెలియదు తలం కాదా ఇది, నీ లోపల గ్రహింపు కలిగిన ఆత్మ ఉండి దాన్ని గ్రహించడానికి ఇష్టం లేని శాతాని యొక్క శోధన కాదా నీ బ్రతుకులో. ఎన్ని సందర్భాలు ప్రార్థన నూనె కొట్టుకు చచ్చిపోతారండి, కొట్టుకుని కో అదేదో కోకో కోలా ఇసిరితే నాలుగు మీ పడిపోయి చచ్చి బతుకుతారన్నట్టు దాని దగ్గరికి వెళ్ళిపోయి అను నాకు 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 ఆయన బ్యారల్ దింపి అమ్ముతా ఉంటాడు, 25 రూపాయలు 30 రూపాయలు బ్లాక్ లో, 50 రూపాయలు ప్రైడ్ నూనె. బ్లాక్ ఏంటండి దానిలోని నాకు అర్థం కాలేదు, అమ్ముతున్నారు బ్లాక్ లో. రాజమండ్రి మీరు వెళ్ళండి, ఆన్ టైంలో మీరు సండే వెళ్ళకపోతే మీకు దొరకదు బ్లాక్. మరొక మాట చెప్పాలి, మీరు మొహాలని బాధపడుతున్నారు కానీ చెప్పను, ఎందుకంటే మీకు కనబడింది, మీకు కనబడింది. ఇప్పుడు ఇది భయంకరంగా ఉందా, నేను చెప్పిన పద్ధతులు భయంకరంగా ఉన్నాయా, ఏవి భయంకరంగా ఉన్నాయి? ఇంకా వేరు వారు ఎవరైనా ఉండి మీరు ఎన్నైనా చెప్పండి, మాకు దేవుడు తెలుసు, మేము మా పద్ధతులు మారం మారం, మేము ఎలాగే బతుకుతాం, మా పరిచర్య ఇంతే, మాకు దేవుడు ఉన్నాడు, మాకు ఈ పద్ధతుల్లో చాలా కార్యాలు జరిగాయి అని చెప్పేటువంటి గుడ్డి విశ్వాసులారా, మీకు స్తోత్రం. దేవుడు ఇప్పుడు కూడా స్వస్థతల కోసం సేవకుల్ని కానీ పాస్టర్ని కానీ సెలబ్రిటీల మీద ఆధారపడడు, నీ ప్రార్థన మీద దేవుడు ఆధారపడతాడు. ఏ నెవర్ బిలీవ్ ఎనీ సెలబ్రిటీ. నేను మీటింగ్ లో ఆయన చెప్తున్నాడు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడును అని రాశారంట. అప్పుడు ఆ మీటింగ్ లో అన్నారంట, రోగులకి ఏం బెస్ట్ అన్నారంట. అంటే ఏంటి అర్థం, ప్రార్థన చేయించుకోవడానికి అర్హత ఎవరికి దొరుకుతుంది, మాకు లేదు ఓన్లీ రోగులకే అని సరే పాస్టర్ గారని వాళ్ళందరూ బాధపడిపోతున్నారండి. అందుకని పాస్టర్ గారు చెప్తున్నారు అందరికీ నేను ప్రార్థన చేస్తానండి, నీకు ప్రార్థన నేర్పించడం రాదా, అందరూ రండి మీరు ఎలా ప్రార్థన చేసుకోవాలని చెప్పడం పాస్టర్ రాదు, నేనే ప్రార్థన చేస్తాను రండి నేను పిలవచ్చు. దేవుడు ఇప్పుడు కూడా ఒక మనిషి యొక్క ప్రార్థనకు, ఏలియా కూడా నీలాంటి సామాన్యమైన మనిషి అని చెప్పినప్పుడు ఆ మాట నీకు ఎందుకు కనపడలేదు, బైబిల్ నీకు ఎందుకు కనపడలేదు, నీ ఇగ్నోరెన్స్ మీద సాతాను దాడి చేస్తున్నాడు, నీ అమాయకత్వం మీద దాడి చేస్తున్నాడు, నీ మూర్ఖత్వం మీద దాడి చేస్తున్నాడు, నీకు తెలియని తనం మీద దాడి చేస్తున్నాడు, నువ్వు తెలుసుకోకుండా గ్రహించకుండా ఉండడం మీద దాడి చేస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు చేయాల్సింది ఎప్పుడు కూడా విశ్వాసంతో నువ్వు నవ్వే నమ్మే వాక్యముతో యేసు పొందిన దెబ్బల ద్వారా కచ్చే రక్తంలోనే విజయం ఉంది తప్ప ఏ మనిషి చేసే ప్రార్థనలో కూడా గొప్పతనం లేదు పిల్లరా. కాబట్టి నువ్వు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత హోషేయ గ్రంథం 4:1-6 వచనాలను నువ్వు తీరిగ్గా చదువు. హోషేయ గ్రంథము 4:1-6 వచనాలు చాలా స్పష్టంగా దేవుని జ్ఞానము దేశముందు లేకపోవట చూసి అని మాట్లాడుతున్నాడు. ఏంటి దేవుని జ్ఞానం ఎందుకు లేదు? వినడం మానేశారు, అర్థం చేసుకోవడం మానేశారు. ఎవరో సులువుగా చెప్తే, ఎవరో ఏదో చేస్తే అదే నాకు సులువని, దానితో నాకు మేలుని ఇక దాని వెనక పరిగెడుతున్నారు. రోజు ఫాస్ట్ ఫుడ్ మీ పిల్లలకి మీరు పెడతారా? ఎవ్రీడే ఫాస్ట్ ఫుడ్ పెడతారా? ఏమండి తల్లిదండ్రులు అయిన వారు, మీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే డైలీ ఫాస్ట్ ఫుడ్ రోడ్డు మీదకి వెళ్ళి కొని తెచ్చుకోరా అని చెప్పి పొద్దు నుంచి సాయంత్రం వరకు పెట్టించిస్తారా? ఏమవుతుంది తింటే? ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, రోజు బయటికి వెళ్ళి ఆ ఫాస్ట్ ఫుడ్ స్పీడ్గా అయ్యే ఫుడ్ తింటే ఏమవుతుందండి? ఏమేం పాడైపోతాయి? ముందు కడుపు పాడైపోద్ది, ఆ తర్వాత మిగిలిన అవయవాలు పాడైపోతాయి. స్లోగా మనిషి ఆకారాలు మారిపోతాడు కదండి. నీ మొట్టుకు నువ్వు దేవుని యొక్క పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో వాక్యాన్ని శ్రద్ధగా తిని నమిలి మింగి ప్రార్థించి ప్రయాసపడి శక్తి పొందితే నీవు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతావు. అంతేగాని ఈ షార్ట్ కట్ మెథడ్స్ ఏవి కూడా నీ జీవితానికి సరిగ్గా నిలబడవు. జాగ్రత్త. అంతేకాదు, ఈరోజు ఒకవేళ నీవు ఇంకా ఇదే పద్ధతిలో నీ ఇగ్నోరెన్స్ తోనే నాకు అన్నీ తెలుసు అనుకునే మూర్ఖత్వంతో కనుక నువ్వు చేస్తే నువ్వు మతాన్ని ఆచారాన్ని వెంబడిస్తావు తప్ప యేసుక్రీస్తు మార్గాన్ని వెంబడించినే వెంబడించవు. జాగ్రత్త, ఇక్కడ ఎప్పుడు కూడా నీ పట్ల ఈ లోకంలో దేవుని కొరకు ఉన్న ఉద్దేశాలు పని చేయకుండా ఆగిపోవడానికి కారణం నీలో ఉన్నటువంటి ఇగ్నోరెన్స్, తెలివి తక్కువతనం, గుర్తించకపోవడం. దిస్ ఇస్ మొట్టమొదటి సాతాను యొక్క తంత్రం ఏంటి అంటే ఇదే. ఇప్పుడు రెండవ విషయం చెప్తాను, చెప్పమంటారా? రెండవ విషయం చెప్పనా? మొదటిది ఏంటండి? తెలివి తక్కువతనం. ఒకసారి అనేది బాగుంది పదం, తెలివి తక్కువతనం. గ్రహించకపోవడం చెప్పండి, మీరు అర్థం చేసి గ్రహించకపోవడం, తెలుసుకోకపోవడం. ఒకటి అన్నాడు, మాకు ఇవన్నీ ఎలా తెలిస్తే మీరు చెప్తేనే కదా, మాకు చెప్పపోవటం వల్ల మేము అలా మా పాస్టర్లు అలా తిప్పారో అలా తిరిగిపోతున్నాం అన్నాడు ఆయన. తెలుసుకో, నేను ఈ నెలలో నా ఇన్కము, నేను ఉద్యోగం చేస్తుండగా 50,000 వచ్చింది. నేను ఖర్చులన్నీ పోను, బ్యాంకులో 20,000 దాచేసుకున్నాను. వచ్చే నెల కూడా నాకు 50,000 వచ్చింది, మళ్ళీ 20,000 దాచేస్తాను. ఒక 6 నెలలు వచ్చిన డబ్బులు దాచేస్తా ఉన్నాను. బ్యాంకు నుంచి నాకు ఏ నోటీస్ రాలేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వచ్చింది, భయ్యా నీ బ్యాంకులో 100,000 దాటిపోతుంది, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని. నా నేనెందుకు కడతానో నాకు అవేం తెలియదండి అన్నాను అనుకోండి, అప్పుడు చట్టం ఏమంటుందో తెలుసా? నీకు తెలియదు అని నువ్వు తప్పించుకోవడానికి కుదరదు, తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఇగ్నోరెన్స్ ఇస్ అ సిన్, యూ షుడ్ నో. అంతేగాని నాకు తెలియదంటే కుదరదు, కాబట్టి తెలుసుకుని నువ్వు కట్టాలి, కట్టలేదు కాబట్టి నీకు పెనాల్టీ అని చెప్పి నేను నీకు ఛార్జ్ చేస్తారు. జాగ్రత్త, దేవుని పద్ధతులు తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే. పాస్టర్లు చెప్పారా లేదా కాదు, బైబిల్ చదివితే పరిశుద్ధాత్మ నీకు బోధించేలాగా నేర్పిస్తానన్నాడు. మరుగు చేయడానికి ఏమీ లేదు ఈ బైబిల్లో, గ్రహించండి. సో ఇప్పుడు నంబర్2, యోహాను సువార్త 8:24 వచనం. నేను ఎక్కువగా వివరించకపోవడానికి కారణం ఏంటంటే నీ హృదయానికి దేవుడు మాట్లాడుతున్నాడు, కళ్ళు చెవులు తెలుసుకుంటేనే చాలు. రెండవ విషయం, మొట్టమొదటిది ఇగ్నోరెన్స్, నంబర్2 అన్బిలీఫ్. John 8:24, యోహాను సువార్త 8:24. యోహాను సువార్త 8:24 ఆయన ఏమన్నాడు చూడండి, యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు, కాగా మీ పాపములలో నుండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు పాపములలో నుండి చనిపోదురని వారితో ఏం చెప్పాడు? నేను ఆయననే అని మీరు విశ్వసించకపోతే మీరేమైపోతారు? పాపంలోనే ఉండి చచ్చిపోతారు. యేసు ప్రభు ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు? ఆయనని ఎవరినని నమ్మని చెప్తున్నాడు. యేసు అనే వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడునైన క్రీస్తునని మీరు కనుక నమ్మకపోతే అని చెప్తున్నాడు. ఇప్పుడు నమ్మాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిది? నమ్మారా మీరు యేసు క్రీస్తు దేవుని కుమారుడు, నా పాపములన్నీ తీసేయటానికి వచ్చాడని ఎంతమంది నమ్ముతున్నారు? నేను మళ్ళీ వా ఈ ఎండింగ్లోకి వచ్చినట్టు మీ చివరికి నమ్మకూడదు. మీరు నమ్మారా లేదా కరెక్ట్ చెప్పండి, నమ్మితే నమ్మేమండి, అంతే నమ్మారా? వెరీ గుడ్. ఎంతమంది నమ్మారో నేను చూపిస్తాను. నమ్మట్టు మత్తయి సువార్త 13:58, Matthew 13:58. మత్తయి సువార్తకి మార్కు సువార్తకి ఒక చిన్న భేదం ఉంటుంది, అదేంటో మీకు చెప్తాను. మత్తయి సువార్తలో మత్తయి గారు చరిత్ర ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా పాత నిబంధనలకు కొత్త నిబంధనలకు మధ్యవర్తిగా బ్యారియర్ గా పోషక ప్లేన్ గా రాస్తాడండి. మార్కుకి మొహమాట ఉండదు. లూకా డాక్టర్ లూకా రాసేటప్పుడు ఎలా రాస్తాడు తెలుసా, ప్రతిదీ మత్తయి మార్కు రికార్డు చేయనివి లూకాలో ఉంటాయి. జానస్ పట్టించుకోలేదు అవన్నీ, ప్రేమ ప్రేమ ముసుగు, ఆయన అంత ప్రేమలో కొట్టేశాడు. వీళ్ళిద్దరూ అలా కాదండి. మార్కుకి ఈ లూకుకి ఉన్న గొప్పతనం ఏంటంటే లూకు లోపలికి వెళ్ళి డాక్టర్ లాగా చెక్ చేసి చెప్తాడు, మార్క్ అస్సలు మొహమ్మద్ లాగా మాట్లాడతాడు. ఏంటి తేడా చూపిస్తాను. మత్తయి సువార్తకి రండి 13వ అధ్యాయం 58వ వచనం 13:58 వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు. ఎవరి విశ్వాసాన్ని బట్టి? వారి అవిశ్వాసాన్ని బట్టి. ఎవరి ఎవరు ఎవరి విశ్వాసాన్ని బట్టి? అవిశ్వాసాన్ని బట్ట. ఏం చేయలేదు యేసుప్రభు అని చెప్తున్నాడు మ్యాచ్. ఏం చేయలేదు అద్భుత కార్యాలా, అనేక అద్భుత కార్యాలా? అంటే ఎన్ని చేసి ఉంటాడు? కొన్ని చేసి ఉంటాడు, ఎక్కువ చేయలేదు, కొన్ని మాత్రం. అంతే కదా మన భాష, రైట్? మార్క్ ఏం చెప్పాడో చూద్దామా. 6వ అధ్యాయము 5వ వచనం Mark 6:5 ఇదే వచనానికి సందర్భం ఇచ్చి మార్క్ కొటేషన్ ఎలా ఉందో చూద్దాం. ఇద్దరు డిఫరెంట్ టైమింగ్స్ అండి, వేరువేరు కాలాల్లో రాసిన విషయాలు ఇవి. మార్క్ సువార్త 6వ అధ్యాయము 5వ వచనం అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతం. ఆయన ఏమన్నాడు మత్తయి కొంచెం బాధపడతాడు యేసుప్రభు అన్నట్టు, కొన్నే చేశాడు ఎక్కువ చేయలేదు అన్నాడు. ఈయన ఏమన్నాడు, ఏం చేశాడు అనుకుంటున్నారు? కొన్నిసార్లు కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నాకు కూడా ఇలాగే చెప్తా ఉంటారు, అదేం పాస్టర్ గారు మీరు అందరికీ ప్రార్థన చేసి ఏదో ఒకటి చెప్తారు అనుకుంటే మీరు ఇద్దరు ముగ్గురికి చెప్పొచ్చు రేటండి అంటారు. ఇద్దరు ముగ్గురికి చెప్పి అందరికీ ఏం చేయలేదని చెప్పలేదు. అందరికీ చెప్పలేదు అన్నది అవయోగం. ఇప్పుడు మార్క్ ఎంత డైరెక్ట్గా మాట్లాడాడు ఇప్పుడు అర్థం వచ్చాడండి. అందువలన కొద్దిమంది రోగుల మీద మాత్రమే ఈ నెల చెప్తున్నాడు. ఇప్పుడు అనేక అనే పదానికి కొద్దిమంది అనడానికి డెఫినేషన్ ఎంత తేడా ఉంది? ఎక్కువ మందే తక్కువ మందే? కొద్దిమంది అంటే ఎంతమంది? ఇట్స్ నంబర్డ్, ఈ ఫింగర్స్ మీద లెక్క పెట్టగలిగిన లిమిటెడ్ అని చెప్పేశాడు. ఇక్కడ చాలా కొంచెం మందికండి, చాలా తక్కువ మందికి సార్ అని, అంటే కనీసం ఒక 100 కూడా ఉండాలి అన్నమాట, అంత తక్కువ అని చెప్పేశాడు. అంతమందికి స్వస్థత మాత్రమే చేశాడు. మరి ఏ అద్భుతమును, అంటే ఏం జరగలేదు, కొన్ని అద్భుతాలు అన్నాడు అక్కడ. ఇక్కడ ఆయన అది కూడా తెలిసిపోయాడు, ఏం చేశాడు ఇప్పుడు, ఏం చేయలేదండి, అసలు ఏ అద్భుతం జరగలేదు, చెయ్యలేదండి అని చెప్పి అన్నాడు. చూడండి అక్కడ ఆయన వారి అవిశ్వాసమునకు ఇది రికార్డ్ చేశాడు. ఈయన రికార్డింగ్ ఏంటి? యేసు ప్రభువు ఆశ్చర్యపోయాడురా. ఎందుకు ఆశ్చర్యపోయాడు తెలుసా? వారి అన్బిలీఫ్, వారి అవిశ్వాసానికి యేసు ప్రభువు ఆశ్చర్యపోయాడు. ఏమంటే విశ్వాసానికి ఆశ్చర్యపోయాడు. శతాధిపతి దగ్గరికి వచ్చాడు. వీళ్ళు అవిశ్వాసానికి ఏమయ్యాడు? యేసు ప్రభుకి ఏమి ఆశ్చర్యాలు ఆఫర్ చూడండి. కొంతమంది ఇక్కడ ఉన్నవారు, మేము నమ్ముతున్నామనేటువంటి వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారో, మీరు యేసు ప్రభు మీ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతాడా? ఏది శతాధిపతి ఊదుడులాగా, 17 సంవత్సరాలు రక్తస్రావ స్త్రీలాగా, లేకపోతే మార్క్ చెప్పిన ఈ సెంటెన్స్ దగ్గరికి వచ్చి వీళ్ళకి చిన్న చిన్న స్వస్థత అయితే ఇస్తారు తప్ప వీళ్ళకి ఏ అద్భుతం చేయలేకపోయాడు? ఎందుకంటే వీళ్ళ అవిశ్వాసానికి యేసు ప్రభు ఆశ్చర్యపోయాడండి అని చెప్తారు. ఏ స్టేట్మెంట్ నీ గురించి చెప్పాల్సి వస్తుంది బైబిల్లో? అదే జీవ గ్రంథంలో రాయాల్సి రాస్తాడు కదా. ఏ స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది చెప్పండి? ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్? డౌట్. ఇప్పుడు నేనేమన్నా, నేను తీర్పు తెచ్చేవాడు నేను కాదు కదా. సరే, ఇప్పుడు ఈ అన్బిలీఫ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. 2 కొరింథీ 4:3-4 4వ వచనంలో మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడినది. దేవుని స్వరూపిమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేసింది? కళ్ళద్దాలు తీస్తే కనపడకుండా ఉండేది గుడ్డితనం కాదు, చూపు సరిగ్గా లేకపోవడం. అసలు కళ్ళే కనపడకుండా చేసేసింది అది గుడ్డితనం. ఎంత గుడ్డితనం కొని చేసింది ఈ లోక సంబంధమైన దేవత? గుడ్డితనం చేసేసింది. ఇప్పుడు ఆలోచిద్దాం. అన్బిలీఫ్, ఎలాంటి అన్బిలీఫ్ లో ఆత్మీయ క్రైస్తవులు ఉంటున్నారో ఒకసారి ప్రయత్నించేస్తే మనకు అర్థమైపోద్ది. నేను ఇంకొక వచనం కూడా చదివి నేను ఆ వివరంలోకి వెళ్తాను. హెబ్రీ పత్రిక 3:12, హిబ్రూస్ చాప్టర్ 3:12. ఈ అన్బిలీఫ్ మనుషులకు ఎలా ఉంటుందో తెలియాలి కదా మీకు. హెబ్రీ 3:12, సహోదరులారా, జీవము కలిగిన దేవుని విడిచిపెట్టుకోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీరు ఎవరి ఎందైనానో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏం చేయాలండి? జాగ్రత్తగా ఏం చేయాలండి? విశ్వాసము లేని దుష్టమైన హృదయము నీలో ఎక్కడైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. ఇందాకేం చెప్పాడు? అవిశ్వాసాన్ని బట్టి యేసుప్రభు ఏం చేయలేకపోయాడు? అద్భుతాలు చేయలేకపోయాడు. కొన్ని స్వస్థలు ఏమో కామన్ గా చేశాడు తప్ప ఏమి స్పెషల్ ఎఫెక్ట్ ఏమీ లేదు. వారు అవిశ్వాసానికి ఆయన ఏమయ్యాడు? ఆశ్చర్యపోయాడు. ఈ కాలంలో మనతో పౌలు ఏం చెప్తున్నారు? మీలో కూడా ఎక్కడైనా అలాంటి అవిశ్వాస హృదయం ఏమైనా వస్తుందేమో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏమంటే ఇక్కడ మీకు అందరికీ విశ్వాస హృదయం ఉందా, అవిశ్వాస హృదయం ఏమైనా ఉందా? అందరి హృదయం విశ్వాసంతోనే నిండిపోయి ఉన్నారా? నిండిపోయి పొంగిపోయి పొడిపోయి ఉన్నారా? ఏమైనా అవిశ్వాస హృదయం కూడా తగులుతుందా? అప్పుడప్పుడు మాట్లాడట్లేదు. యేసుప్రభు నమ్మేరా లేదా పోనే? ఇంకా చేయొచ్చారు కదా, నమ్మేమండి. యేసుప్రభుని నమ్మితే జరిగే విషయం ఏంటో తెలుసా? అది సువార్త ప్రకాశము. సువార్త ప్రకటించే వాడిని బట్టి నమ్మారా, సువార్తను బట్టి నమ్మారా? ప్రకటిస్తున్న పెద్ద ఆయనను బట్టి, పెద్ద మాటలను బట్టి, పెద్ద పద్ధతులను బట్టి నమ్మారా, ప్రభువును బట్టి నమ్మారా? కాబట్టి ప్రకటించే వాడిలో ఏ గొప్పతనం లేదు. ప్రకటిస్తున్నది సువార్త, ప్రకటించుతున్న వెలుగు మనకి కనపడటమే దేవుడు కోరుకుంటున్న పరిస్థితి. రైట్. మీ ఇంట్లో ఎవరికైనా ఈ మొక్క ఉందేమో చెప్పండి. మీ ఇంటి బయట కానీ, ఇంటి మీద కానీ, ఇంటి పక్కన కానీ ఇలా కట్టుందా? ఇంటి మూలన కానీ ఇలాగేమైనా ఏసి ఇంట్లో పెట్టుకుని ఉంచుతున్నారా? ఏం జరుగుద్ది? ఇది దిష్టేనా? ఎన్ని దిష్టిలో అంటున్నారు మీరు? ఈ మధ్య ఇది కొంచెం అలవేరా, అదే ఎలావేరా అన్నట్టు, అలవేరా. ఎక్కడ చూసినా అలివేరా, అలివేరా, అలివేరా. ఈ దానికోసం పెట్టుకున్నారా? నిజం చెప్పండి క్రైస్తవులారా. ఓకే, అంటే నేను పబ్లిక్గా ఉంటే ఇలాంటివి తెచ్చాను. మీ ఇంట్లో ఎక్కడైనా వెదురు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, ఇలా కట్టకట్టు ఉంటాయి, దాని మీద నుంచి ఆకులు చిగురించి ఉంటాయి, చిన్న నీళ్లు ఉంటాయి, ఉన్నాయా? బ్యాంబు, చైనీ బ్యాంబు అంటారు, ఉన్నాయా? ఎందుకు ఇంట్లో పెట్టుకోవాలి? ఓకే, నీకు తెలియదు కదా, అందుకే చూస్తున్నారు. లాఫింగ్ బుద్ధా ఉన్నాడా? నవ్వుతూ ఉంటాడు కదా, లాఫింగ్ బుద్ధా లేడా? అది కూడా తెలియదు కదా. చైనీ బెల్స్ ఉన్నాయా? పోనే గుమ్మాలు కడతారు కదా, టింగ్ 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 టింగ్, అప్పుడప్పుడు గాలి కొట్టుకుంటూ ఉంటాయి కదా, రా పుల్ల ముక్కలు మధ్యలో బెల్ల ముక్క ఎలా తగిలినప్పుడు టింగ్ 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 వినపడలేదా? ఇది కూడా మీకు తెలియదు కదా, అలా చూశారు. ఓకే, ఇంక నమ్మరు, నేను చెప్పను, అసలు విషయంకి వస్తాను. మీ పాస్టర్ గారి ఇంటికి వస్తే మంచి జరుగుద్దా జరగదా? జరుగుద్దా జరగదా? నా మొహం చూడకండి, మాట్లాడరేమండి. ఇది కూడా మీకు తెలియపోనే, క్రైస్తవ ఇంటర్వ్యూలా ఉంది ఇది. సరే, మీ పాస్టర్ గారికి ఆ శక్తి ఉందా లేదా? ఆసక్తి, ఆసక్తి కాదు ఆ శక్తి. అన్ని అపార్థాలే మీకు అర్థాలు అవ్వట్లేదు కానీ ఏ శక్తి? ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మా పాస్టర్ గారు ఉంటుంది, ఆ శక్తి. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను రమ్మన్నారు, ఒక ఇంటికి రమ్మన్నాడు. మేము ఇంట్లో దిగినప్పుడు మా ఇంట్లో మనశ్శాంతి లేదండి, గొడవలండి, భార్య భర్తలకి పిల్లలకి మాకు విపరీతమైన గొడవలు అయిపోతుండేవండి. ఇక ఎంత బాధపడ్డామంటే మా పాస్ గారికి చెప్పాం, అయ్యా మా గొడవలకి మాకు నిద్ర లేక మేము చాలా సతమతమవుతున్నాం, దయచేసి మీరు ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తే మనశ్శాంతి ఉంటుందని మేము నమ్ముతున్నాం, ప్లీజ్ రండి పాస్ గారు అని అంటప్పుడు పాస్ గారు ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అద్భుతం జరిగిందని టీవీలో సాక్ష్యం విన్నాను నేను. మనశ్శాంతిగా నిద్రపోతున్నారంట, అసలు గొడవలు లేవంట, ఎంత హాయిగా ఉన్నారో, ఎంత ప్రశాంతంగా ఉన్నారో. మరి ఆ రోజు నుంచి మాకున్నటువంటి శాంతి యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి ఇచ్చినటువంటిది మాత్రం కాదండి, అది ప్రశాంతంగా హాయిగా మేము నిద్రపోతున్నాం. అందుకు దేవునికి వందనాలు, మా పాస్టర్ గారికి వందనాలు అందావిడ. నమ్మరా ఇది కూడా, అలా మాట్లాడతారండి, అలా చదవండి, ఉండదా చెప్పండి, ఉండదా. నన్ను కూడా ఒకసారి రమ్మంటే నేను ఇది కొనుక్కెళ్ళా. చూసారా మొక్కలు తిప్పేస్తున్నారు, ఇది ఇచ్చాను పెట్టండి ఇంటికి, దరిద్రం ఏమైనా ఉంటే పోద్దా. పాస్టర్ గారు మనం క్రైస్తవులు కదా, అంటే అయితే క్రైస్తవులు అయితే మనం ఎలాంటివి చేయకూడదు కదా, మరి ఎలాంటివి చేయొచ్చు, ఎలాంటి చేయొచ్చు చెప్పండి. నేను చెప్తే ఈ ఆలీగ్రీని విమర్శిస్తున్నాడా, నువ్వు చేస్తే అది ఆత్మీయత, నువ్వు చేసే పద్ధతులన్నీ లోకంలో చేయొచ్చా, నేను నీకు ఇది పర్వాలేదా, ఏమవుతుంది, దీని హైడ్ బొమ్మ దీన్నే ఉంది బిడ్డ, ఈ లోకంలో విగ్రహం అంతా ఒట్టిదనియు దానికి ఏ శక్తి బల ప్రభావం లేవనియు, ప్రార్థన చేసి తింటే పరిశుద్ధంగా ఏ ప్రసాదమైన ఆహారం అనియు. నీకు అర్థం కాలే బైబిల్లో, నీకు మాత్రం ఇది ఇవ్వకూడదు. ఏం ఇవ్వాలి, ఒక మంత్రమో ఏది, 91 కేత్తం నుంచి ఒక వాక్యం తీసి ఒక క్యాలెండర్ తయారు చేసి ఒక బోర్డు పట్టుకొచ్చి యేసు నామంలో తండ్రి యొక్క ఇవ్వు, కుమారుని యొక్క ఇవ్వు, పరిశుద్ధాత్మకే నామలు దీన్ని బిగిస్తున్నానని చెప్పి ఆ బొమ్మకు ఒక ముద్ర వేసి వచ్చారనుకోండి, నవ్వుతున్నారు. కానీ ఎన్ని క్రిస్మస్లకి మీ ఇంటికి వచ్చి ఇంటి ముందు స్టిక్కర్లు వేయించుకోలే మీరు, యేసు నేడు పుట్టిను హల్లెలూయా పక్కన పాస్ గారి ఫోటో ఏంట్రా అని అడిగితే ఒక ఆయన చెప్పాడు, దయ్యాలు రాకుండా మా అయ్యగారు ఇక్కడ ఉన్నాడని. అడి విశ్వాసం దుష్ట హృదయం కాకపోతే ఏంటది, యేసు నేడు పుట్టాడా, ఎప్పుడు పుట్టాడు నేను నమ్ముకు ఆ రోజా, మీ పాస్ గారు ఆ రోజు స్టిక్కర్ అంటే ఇచ్చిన రోజా వచ్చింది, మీకు వేసుకుని పుట్టినట్టు కొన్ని వేల సంవత్సరాలు పుట్టాడన్న విషయం చెప్పడానికి సువార్త మాని నేను నీ ఇంటి మీదకి ఎలా వచ్చానంటే ఇదిగో దీనిలాగే వచ్చాను. ఎంత తేడా ఉందా, ఏమండి చెడిపోతున్న దుష్ట హృదయంతో నీ ప్రభువుని మోసం చేసే క్రైస్తవ జీవితం ఎలాగండి ఆత్మయుద్ధం చేయగలదు. ఆయన అనుకుంటున్నాడు నువ్వు యుద్ధం చేసి తీరాలి నా కొరకు అని. తొలి సంఘం అలాగే చేసిందా, బైబిల్ నేర్పిన సంఘము ఈ ప్రదేశంలోకి వచ్చి సువార్తను ప్రకటించిన సంఘం ఇలాంటి పనులు చేశారా, ఎందుకు ఇలా తెగబడుతున్నారు క్రైస్తవులు. యుద్ధము చేయాలని కోరుకున్నాడు దేవుడు, నువ్వే చేయాలని కోరుకుంటున్నాడు. ఏముంది దీనిలో, ఈ మంత్రం ఎక్కడుంది, ఈ మంత్రాలు జరిగేస్తే ఏమైనా పోతాయా. ఇంకొక విషయం తెలుసా, దయ్యాలు వల్లి వేసినట్లు అంటారు, దయ్యం ఈ మంత్రం చదువుద్దా చెప్పండి, అసలు కాగితం పెట్టుకున్న ఆడికి మీకు ఏమైనా తేడా ఉందా, అది వచ్చి ఈ మంత్రం చూసి అమ్మ నాయన ఈడే ఎంత భయంకరంగా ఉన్నాడు లోపల, ఇంకా ఆడి ఇంకెంత భయంకరంగా ఉన్నాడో అనుకుని వెళ్ళిపోవాలి. ఎవరు బెదర్ ఆ భయానికి వెళ్ళిపోవాలి తప్ప, నీ హృదయంలో ఉన్న ప్రార్థన, విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ, ధైర్యం, వచనము పలికితే చేతులెత్తి ప్రార్థన చేయట, ఉపవాసంతో నీ హృదయంలో ఉన్న మంట, ఆత్మ యొక్క తీవ్రత, దానికి భయపడతాడు అపవాది. ఇలాంటి చీప్ ట్రిక్స్ జిమిక్స్కి దయ్యం భయపడతాడా, ఆలోచించు. నీలో ఉన్న అన్బిలీఫ్ ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించుకో. బిజినెస్ అండి, వాస్తు బాగలేదన్నారు, మంచాలు మార్చమన్నారు మా పాస్టర్ గారు, అవలేదు, చాలా రకాల సమస్యలు వచ్చాయి. ఆ రోజు నుంచి మా పాస్టర్ గారిని మేము ప్రార్థన చేయమని సంఘంలో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాము. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన రోజు ఆ రాత్రి దేవుడు మాతో స్పష్టంగా మాట్లాడేశాడు. ఏంటి అని అంటే, 1/10 ఒక నెంబర్ సంఖ్య వేసుకుని మీ డబ్బులు లెక్క పెట్టి క్రమంగా నాకు ఇచ్చేయమని చెప్పారు పాస్టర్ గారు రాత్రి కళ్ళలోకి వచ్చి. ఆ రోజు నుంచి మేము ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాం, ప్రత్యేక కానుకలు తీస్తున్నాం, మరి ఎవ్రీ సండే కూడా క్యారేజ్ పాస్టర్ గారికి అందిస్తున్నాం. మంత్లీ ఒక రోజు మా పాస్టర్ గారిని ఇంటికి పిలిపించి మేము ప్రేయర్ పెట్టించుకున్నాం. ఈ తర్వాత మా బిజినెస్లో అన్ని లాభాలే లాభాలు అందాక ఆవిడ. ఏం జరుగుతుంది, విశ్వాసము లేని దుష్ట హృదయము కలిగిన నీ బ్రతుకులో ఒక ఆత్మీయ రంగు వేసుకుని మనుషులతోనూ మనుషుల సహవాసాలతోనూ నీ ఆత్మీయ జీవితాన్ని మోసం చేసుకుంటూ ఎలా బతుకుతున్నావో ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పు. 1, నీకు తెలుసు దేవుని మాటను నువ్వు అలా నమ్ముతున్నావా, ఎలా నమ్ముతున్నావు, ఏం చెప్తారు, ఎలా నమ్ముతున్నారు దేవుని మాటని, ఉన్నదున్నట్లుగా నమ్ముతున్నారా, ఈ మంత్రానికి దయ్యాలు రావు, దీనికి దయ్యం కనప దూరం వెళ్ళిపోద్ది, ఈ నిమ్మకాయలు కడితే ఏమవ్వదు, ఈ కలబంద కడితే అది రాదు, వీటికి నమ్ముతావా, ఇప్పుడు నీవు దేవుని వాక్యమును ఉన్నదున్నట్లుగా నేను నమ్ముతున్నాను, నమ్మగలిగితే నమ్మగలిగే శక్తి ఉందా, పాస్ గారు నమ్ముతావా, ఎవరు నమ్ముతారు? మీరు రక్షించబడ్డా ఉన్నారు కదా, యేసు ప్రభు నమ్ముకున్నా ఉన్నారు కదా. సువార్త యొక్క వెలుగు క్రీస్తుతోనా పాస్టర్తోనా? ఈ రోజుకి చాలా మందికి సువార్త ప్రకాశం కుటుంబంలో కలగకపోవడానికి కారణం పాస్టర్ మధ్యలోకి వచ్చి ప్రభు స్థానాన్ని తీసుకోవడం. ఐ నాట్ అగేన్స్ట్ ది పాస్టర్స్, వాళ్ళని ఉంచవలసిన రీతిగా ఉంచని సంఘము వాళ్ళ చేత పాపం చేయిస్తుంది. ఆ ముసుగులో, ఆత్మీయ ముసుగులో సెలబ్రిటీలుగా మారుతున్నారు. జగ్గ దగ్గర సెక్యూరిటీలతో ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు. నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని వాక్యం చెప్పిన పాస్టర్ కిందకి దిగేటప్పుడు 10 మంది పోలీసులు పక్కన వెళ్ళిపోతుంటాడు. కళ్ళు కనపడట్లా, వినపడట్లా నీ బ్రతుకులో? ఒకసారి ఆలోచించు. విశ్వాసం లేని దుష్ట హృదయంతో ఆత్మీయ యుద్ధం నువ్వు చేయడానికి పిలవబడ్డావు. ఎవరితో నీ నీ సహవాసాన్ని పెంచుకుంటున్నావు? వాక్యంతోనా, లోకంలో మరో పదంతోనా? నెంబర్ 2, ఎలా జీవిస్తున్నా దేవుడు పట్టించుకుంటాడా పట్టించుకోడా? చక్కటి సమాధానం చెప్పండి. మనం ఎలా జీవించినా దేవుడు పట్టించుకుంటాడా పట్టించుకోడా? పట్టించుకుంటాడు అని నమ్ముతున్నావా, పట్టించుకోడని నమ్ముతున్నావా? నీ అన్బిలీఫ్ అంతా ఎక్కడ ఉంది? పట్టించుకుంటాడా పట్టించుకోడా? హలో, పట్టించుకుంటాడా? ఒకసారి మీ పక్కన చెప్పండి, నిజమా అబద్ధం? నువ్వు పట్టించుకుంటాడో పట్టించుకోడా? ఎలా జీవిస్తున్నావు పట్టించుకుంటాడా పట్టించుకుంటాడా? నేను ఎలా పట్టించుకుంటాడో చెప్తే నీ భయం వేస్తుంది. అననీయ సప్పీరాన్ని పట్టించుకున్నాడు పట్టించుకున్నాడు అనుకోండి, ఎలాగ అన్నయ్య సప్పీరాన్ని? వాళ్ళు ఎలా వచ్చి హలో అనుకుని వచ్చింది ఆవిడ, దా అన్నాడు. ప్రైజ్ లోడమ్మా అన్నాడు పీటర్ గారు. అని యా హౌ ఆర్ యూ అని నా సంగతి తర్వాత నువ్వు అంతకే అన్నదా, ముందు డీల్ మాట్లాడుకున్నావు, ఇస్ దట్ మచ్? యా స్పాట్ లో పడిపోయింది అలాగా యా అనుకుని తీసుకెళ్ళాను అన్నాడు. సంఘములో భయము పుట్టెను అని ఉంది. మా చర్చిలో ఎవడు చచ్చిపోకలేదు, పెద్ద సభలో ఎవడు చచ్చిపోలేదు, పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గర ఎవడు చచ్చిపోలేదు. దేవుడు పట్టించుకోలేదు కదా. నువ్వు ఎలానే జీవించవచ్చు, బికాజ్ ఎవడు చచ్చిపోలేదే. నేను ఇప్పటి వరకు విన్న ఆశ్చర్యం ఏంటంటే, పెరాలసిస్ తగ్గిపోయింది, పుట్టు గుడ్డి చూపు వచ్చేసింది, అద్భుతాలు జరిగిపోతున్నాయి, ప్రపంచంలో ఉధృతమైన రెవల్యూషన్ వచ్చేస్తుంది, ఈ దేశం ఉర్రూతు ఊగిపోతుంది అంటున్నారు. కానీ పాపంలో ఉన్నాడు, ఈడి ఆశ వేశాడు, ఈడికి పెరాలసిస్ వచ్చింది, ఇక్కడికి వచ్చాక ఎవరు చెప్పలేదు నాకు. ఈ పాస్టర్ ప్రార్థన చేస్తుంటే వేషధారణ కలిగి ఈ మనిషి భక్తి వేష వేశాడు, ఈ పాస్టర్ యథార్థమైన ప్రార్థన శక్తికి వీడికి పెరాల్సిస్ వచ్చి మూతి చేయబడిపోయిందని ఒక్కటి సాక్ష్యం చెప్పారా? ఆత్మ ఏం చేస్తాడు? పట్టుకోదా. వ్యభిచారం చేస్తున్నాడు, వీడికి ఏడ్స్ వచ్చింది ఈ రోజు నుంచి అని సేవకుడు ఎక్కడ చెప్పగలిగాడా? ఏ, మీరెంతసేపు ఏమనుకున్నారు డివైన్ హీలింగ్ అంటే బాగు చేయడమే అనుకుంటున్నారు. దేవుడు ఎలాగైనా చేసుకోవచ్చు. మీరు మీరు సీరియస్ అవకండి, పట్టించుకోడు కదా, కదా పట్టించుకుంటాడా? ఆ దమ్ము, ఆ భయము నీ హృదయంలో ఉంటే నువ్వు ఇలా బతుకుతావా? నువ్వు చేసే విచ్చల వీడి చేష్టలు, నువ్వు మాట్లాడే మాటలు, నీ పోకిరి పనులు, నువ్వు చేస్తున్నటువంటి లోక సంబంధమైన ఆచార సాంప్రదాయ పద్ధతులను ఆత్మీయ రంగు ముసుగు వేసుకుని నువ్వు చేసే పనులకు నీవు ఏ రోజో ఏదో జరిగిపోయి ఉండాలి. నీకు దేవుడు పట్టించుకోలేదు కదా. దేవుని స్తోత్రం, పట్టించుకోకుండా ఉన్నందుకు. ఆయన దీర్ఘశాంతము ఇంకో కనికరము నీతో చూపిస్తా ఉంది. అది నీకు అర్థం కావట్లే, చూసి చూడండి, వదిలేయండి, పట్టించుకోకండి, అన్ని సీరియస్ గా తీసుకోకండి. బైబిల్ ఒక రోజు ఉంటది, రెండు. మూడో విషయం చెప్తా, ఆయన వాక్యంలో మనల్ని దేవుడు మనల్ని రక్షించడానికి, నిన్ను రక్షించడానికి ఒక ప్లాన్ ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఏమిటోనండి, ఏం జరగట్లేదు, 3 సంవత్సరాల నుంచి వస్తున్నా. విశ్వాసం లేని దుష్ట హృదయమా, నీ జీవితంలో ఆత్మీయ యుద్ధము నిన్ను చెయ్యాలని కోరుకుంటున్నాడు దేవుడు. నీ గురించి ఒక బెస్ట్ ప్లాన్, పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది దేవునికి. ఆ ప్లాన్ ని వెతుకు దేవుని వాక్యంలో. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నిన్ను పుట్టించినప్పుడు తల్లి గర్భంలో ఎముకలు తయారు, అవకములు పై చూడాలి గర్భంలో చూస్తున్న దేవుడు. అంత ప్లాన్ కలిగిన దేవుని యొక్క ప్లాన్ ని నువ్వు మార్చేస్తావా? నువ్వు మలిచేయగలుగుతావా? నీ గురించి ప్లాన్ స్పష్టంగా బైబిల్లో ఉంది, అది చదువు, అప్పుడు తెలుస్తుంది నీకు. మరొక మాట చెప్పనివ్వండి, ఆయన ఎలాగ ఆరాధిస్తున్నావో మనకు తెలుసా లేదా? హలో, మనం ఎలా ఆయన ఆరాధిస్తున్నావో తెలుసా లేదా? ఎవరికి? నీకు ఆయనగా. ఎంతమంది దేవుని నమ్మిన పిల్లలైన మీరు దేవుడిని మీ హృదయపూర్తిగా ఎలా ఆరాధిస్తున్నారు, ఎలా ఆరాధిస్తున్నారు? ఈరోజు మేము ఇక్కడున్న 2 ఇంటర్నెట్ కనెక్షన్స్లోనూ వైఫై ఆఫ్ చేయించాను. ఎందుకో తెలుసా? ప్రేయర్ అవుతూనే ఉంటుంది, ఆరాధన అవుతూనే ఉంటుంది, పాటలు అవుతూనే ఉంటాయి, ఇంకో పని కూడా చేతులు కదుపుతూనే ఉంటున్నారు. ఎందుకు? ఏంటి నీ లక్ష్యము, ఏంటి నీ ఆలోచన, ఏంటి నీ ఆత్మ, ఏం చేస్తున్నావు నీ హృదయంతో? దేవుని సంఘంలోకి వచ్చానని, దేవుని సన్నిధిలో ఉన్నానని, దేవుని యొక్క ఆరాధనలో ఉన్నానని ఆ కనీస గౌరవ మర్యాద భయం లేకుండా నీ హృదయం ఎలాగైనా చేయొచ్చు కదా. మోసపోతున్నారా? దేవుడు మోసపోతున్నాడా? నువ్వు మోసపోతున్నావు. ఎవరు సిస్టర్, ఎవరు ఎవరండి చెప్పుకో. విషయం ఏంటంటే నీ నీలో ఉన్న అన్బిలీఫ్ ఏంటో తెలుసా? దేవుడు పెద్ద పట్టించుకోడండి, నన్ను అర్థం చేసుకుంటాడు దేవుడు, మంచోడు కాబట్టి పర్లేదు. నిజం చెప్పండి, నిజంగా నువ్వు దేవుడి మీద ఆధారపడుతున్నావా? ఒకసారి మీ పక్కన మొక్కలు చూడండి, మీ ఇంట్లో వాళ్ళు ఎవరంటే ఆలు కూడా చూడండి ఎలాగా. నిజంగా మీరు మీ దేవుడి మీద, వాక్యం మీద ఆధారపడుతున్నారా? ఆర్ యూ 100%? మీ ఇంట్లో వాళ్ళు ఇంకెవరు కనపట్లేదు మీకు? అప్పు పక్కన చూడండి, ఆధారపడుతున్నారా? అన్ని విషయాలు ఆధారపడుతున్నారా? ఆధారపడుతున్నారా అని అడిగాను నేను. 100% అన్ని విషయాలు ఆధారపడుతున్నారా? నీ జ్ఞానము, నీ తెలివి, నీ శక్తి, నీ బలము, నీ డబ్బు, నీ అధికారం, నీ మాట, నీ నీ నా నా ఏమైనా ఉన్నాయా నీ జీవితంలో? ఏం పర్లేదండి, మీరు నమ్మిన నమ్మకం పర్లేదు. మీరు యేసు ప్రభు దేవుడు అన్నారు కదా, ఇంకా ఆయన ఏం అనలేడు. ఏమంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు నీటిలో మునిగేశారు కదా, అందుకని ఆయన ఏమన్నా అనుకోకండి. వచ్చేసి ఆయన రక్తము ద్రాక్షసం ముట్టేసుకుంటారు కదా, ఏమన్నా అనుకోకండి. ఏది ఆయనకి సంబంధం లేదు. విశ్వాసం లేని దుష్ట హృదయం నీలో లేకుండా నువ్వే చూసుకో. క్రైస్తవ వేషాలు వేసే నువ్వు ఆత్మీయ యుద్ధాలు చేయటానికి సిద్ధపడకపోతే, యుద్ధము చేయటానికి నువ్వు సీరియస్ గా నిలబడకపోతే, ఇక ఎందుకు పనికిరాని చవటగా తయారైపోతావు. నిన్ను దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించడం తప్ప ఏమి చేయలేడు. నువ్వు ప్రభు కొరకు పనిచేసే వ్యక్తిగా మారాలే తప్ప, రోషం పౌరుషం కలిగి ప్రభు కొరకు బతకాలి తప్ప, ప్రభుని పిండుకుని దండుకుని అడుక్కుని పేదో బతిరాడుకుని ఎలా నువ్వు బతికేద్దామనుకుంటే అసలు ఆ జీవితమే కాదు. ప్రభు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో ఆ పద్ధతిలో చూస్తున్నావా లేదా ఒకసారి ఆలోచించుకో. మరొక మాట చెప్పాను, ఒకవేళ నువ్వు నమ్మితే ఎవరిని? యేసు ప్రభువుని. నీ లాభం కోసం, నీ దీవెనల కోసం, నీ ఆశీర్వాదాల కోసం, నీ ప్రమోషన్ల కోసం, ఇంకా ఏదో తెలియని లాభం కోసం యేసు ప్రభు కావాలా? ఏమి ఇచ్చినా ఏమో దేవుడు కావాలా? చాలా మందికి ఉన్న ఒక చెడ్డ బలహీనత ఏంటంటే పిల్లరా, ఇదేనండి, దేవుని దగ్గర నుంచి ఉన్న విషయాలను పట్టుకోవడం కోసమే వస్తారు తప్ప, నన్ను నేను దేవునితో నా జీవితం గుండెని చేసుకుని ఎంతమంది చెప్పగలరండి నేను ప్రభువు బట్టి? చాలా మంది దేవుణ్ణి ప్రేమించే వారు ఎవ్వరు కూడా ఈ మాటలు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు దేవుడు ఎందుకు కావాలి? ఆయన దగ్గర ఉన్న వాటిని మనకి ధారాళముగా ఇస్తాను. మొత్తం 7-7 అందరికీ గుర్తుంటది. అడుగుడి నీకు ఆకాశతుములు విప్పి నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆయన ఎన్నో కండిషన్లు పెట్టాడు. ఈరోజు నీకు ఇవ్వడం అన్నంత చిన్న పని దేవుడికి ఈ ప్రపంచంలో మరేం లేదు. ఏది కావాలని ఇచ్చేయగలడండి, కానీ ఆయన కావాల్సింది నీ హృదయం. నువ్వు కావాలి. నువ్వు లేకుండా, నువ్వు ఆయనతో ఉండకుండా, నీ హృదయం ఆయనకి ఇవ్వకుండా, ఆయన మీద ఆధారపడకుండా, ఆయన కొరకు బ్రతకకుండా, ఆయన కొరకు రోషం పౌరుషం కలిగి సాక్షిగా ఉండకుండా ఎంతసేపు ఏదో దేవుడు దైవాలు మాకు అది ఇచ్చాడండి, దేవుడు దైవాలు ఇది వచ్చిందండి, దేవుడు దైవాలు ఇది వచ్చిందండి, దేవుడు దయ, దేవుడు దయ, దేవుడు దయ, నోరు ఇప్పితే దేవుడు దయ. నీ హృదయంలో కానీ నీ జీవితంలో కానీ దేవుని దయకు సంబంధించిన ఒక్క పాళ్ళు బయటకు రాదు. ఎంతసేపు తీసుకోవడమే, ఆల్వేస్ రిసిపెంట్. ఎప్పుడు నువ్వు గివర్గా తయారవు. ఏమవుతుంది, ఏమవుతుంది నీ జీవితం, ఏమవుతుంది ఒకసారి? ఒక్క నిమిషం, ఆఖరిగా ఒక మాట చెప్తాను. ఇక్కడ ఎవరైనా సరే ఏ సెల్ ఫోన్ మాకు ఉందండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏంటి ఎత్తరా? దేవుని స్తోత్రం, ఉన్నందుకు వందనాలు. లేనివాడు ధన్యుడని మా డాడీ చెప్పాడు నాకు. వాడు దీవించబడతాడు, దేవుని స్వరం వింటాడని కూడా చెప్పాడు. ఇంకో మాట చెప్పనివ్వండి, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇంకోటి ఏంటి, వాట్సాప్ కానీ మాకున్నాయి అన్నవాళ్ళు చేయత్తండి, మాకు తెలుసు అన్నవాళ్ళు, అకౌంట్లు ఉన్నాయి మాకు తెలుసు అండి. వెరీ గుడ్, దేవుని స్తోత్రం. ఈ ఫోటోని మీరు ఇమ్మీడియట్గా కనుక మీరు 10 మందికి పంపితే ఐ మెరకిల్ విల్ ఫాలో అన్నప్పుడు పంపాలా లేదా? మెరకిల్ విల్ ఫాలో. ఈ గ్రూప్ కి మీరు ఫార్వర్డ్ చేస్తే చేసి చూడు, చెయ్యకపోతే నీకు దరిద్రం పట్టుకుంటుంది అన్నాడు కూడా ఉన్నాడు అక్కడ. షేర్ చెయ్యకపోతే నీకు దరిద్రం, నువ్వు చెయ్యకపోతే చేస్తే నీకు లాభం. ఇమ్మీడియట్ మెరకిల్ నీ ఫేస్బుక్ లోపలికి. ఇలాంటి మాట నువ్వు ఎక్కడైనా నీ వాట్సాప్ లో చూసావా లేదా చెప్పండి నాకు. హలో, చూసావా లేదా? ఇప్పుడు లాయర్ గారు నిల్చోబెడితే ఆవిడ ఇతో ఈజీగా నేను గెలిపించుకోగలను నా కేసు. ఏంటో చెప్పనా? అవతల పంపిరుడు ఎవడు? నీకు తెలిసినోడా నీకు తెలియనివాడా? మాట్లాడండి. ఎందుకు? నీ ఫ్రెండ్ లిస్ట్లో లేకపోతే నీ దగ్గరికి రాదు కదా. సో ఆ దరిద్రుడు నీ స్నేహితుడే. వాడు నిన్ను నిన్ను నమ్మి పంపాడంటే నీ నీ సంగతి ఏం చెప్పు? మరుసటి రోజు అలా చేసిన అన్ఫైన్ చేయగలవా? ఈ దరిద్రుడు నన్ను అనవసరం పాపం లాగేస్తాడని చెప్పి కట్ చేయగల వాళ్ళని చెయ్యలే. అవసరమైతే నీ దాన్ని దాచుకుంటావు తప్ప ఇంకెవరికి పంపవు. ఎన్నోసార్లు చెప్తా, డోంట్ ఫార్వర్డ్ సచ్ న్యూసెన్స్ మెసేజెస్. దాన్ని వెనక హృదయంలో ఆలోచన చెప్పండి, తగ్గితే ఏమొస్తుంది? అద్భుతం, ఆశ్చర్యం, మెరకిల్. నిజమేనా చెప్పండి, నిజమేనా? దుష్ట హృదయం ఇంతకంటే ఏం కావాలండి నీకు? నేను నీకు రెండు విషయాలు చెప్తాను. ఒకటి, నీలో ఉన్నటువంటి ఇగ్నోరెన్స్. సాతాను యొక్క యుద్ధానికి నీకు నువ్వు బలైపోతున్నావు, దాన్ని గెలవగలవు. నెంబర్ టూ, నీ హృదయంలో ఉన్న అన్బిలీఫ్, నీకున్న అవిశ్వాసము. దేవుని చేత కార్యాలు చేయించుకోవడానికి ఉపయోగపడక, నువ్వు దేవుని చేత కార్యాలు చేయటానికి నువ్వు ఉపయోగపడక, నీ బ్రతుకుని నిర్వీర్యం చేసుకుని యుద్ధము చేయలేకపోతున్నావు. సాతానుతో ఉండే యుద్ధాలు అనగానే మూడవ యుద్ధంలోకి వస్తాం. ఏమిటవి? చేతబడి, చెడుపు, చిలంగి, లేకపోతే ఇవేవు. వాటిని ఎలా జయించాలో, దేవుని వాక్యంలో ఉన్న శక్తిని నువ్వు ఎలా పొందుకోవాలో ప్రభు చిత్తమైతే వచ్చేవారు నేర్పిస్తారు. ఈ రోజు నీతో నేర్పుతున్న ప్రతి విషయాన్ని బట్టి ప్రభువుని నీ హృదయంలోకి తెచ్చుకుని, ప్రభువా నన్ను ఈ రీతిగా సిద్ధపరచని దేవునితో మాట్లాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ మాట గొప్పది, బలమైనది, రోషం కలిగింది, పౌరుషం కలిగింది, సంపూర్ణతలోకి నడిపించేది. నీ జ్ఞానం చొప్పున మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ ప్రియమైన బిడ్డలందరూ వారు వింటున్న పరిస్థితులన్నీ తిరిగి దేవుని పక్షంగా గెలుచుకొని దేవుని పక్షంగా జీవించడానికి సహాయం చేయండి. ఏ విషయంలో మాలో ఉన్నటువంటి ఈ చిన్న లక్షణంగా కనపడుతున్న అన్బిలీఫ్, అవిశ్వాసం కానీ, మా హృదయంలో మోసమైనటువంటి ఆ నమ్మలేనితనము లేక ఆ తెలివిలేనితనము కానీ మా బ్రతుకులను పాడు చేసేదిగా మారింది. ఇకపై మేము అలాంటి బలహీనతలకు ఆశ్రయం అవ్వకుండా నీ పరిపూర్ణత కొరకు మేము సంపూర్ణులుగా సాగిపోవడానికి సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఆశ్చర్యకారులు చేయని నీ ప్రణాళికకు మమ్మల్ని నీకు అప్పగిస్తూ నీ మేలు ప్రేమల బిడ్డలందరినీ కూడా దర్శించి బలపరచమని, నీ ప్రేమతో నింపి స్థిరపరచమని మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, నేను దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృపా పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం నిమిందు తరణ వచ్చి నీ బిడ్డలందరికీ సదాకాలం తోడయండి, కాపుదలతో నడిపించునుగాక, ఆమేన్.